अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। శ్రీ మహావిష్ణువు సనక సనందనాదుల దగ్గరకు వచ్చి నా భటులు చేసిన తప్పుకి నాది బాధ్యత, భృత్యులు చేసే దోషాలు యజమానిని చెందుతాయి, అసలు క్రతువులలో వేసేటటువంటి ఆ చిరుభక్షణ వల్ల కూడా నేను సంతోషించను, హవ్యం నెయ్యి వల్ల సంతోషించను, పరమ పుణ్యాత్ములైనటువంటి విప్రోత్తములను సేవిస్తేనే సంతోషిస్తాను, తమకు అపకారం చేసినా తిరిగి ఉపకారం చేసేటటువంటి మీలాంటి సాధువులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు వీరు, ఇటువంటి వాళ్ళని శిక్షించడం నాకు సమ్మతమే అన్నాడు ఆయన. ఎవడు బ్రాహ్మణోత్తములు నాతో సమానంగా భావిస్తాడో అటువంటి వారిని నేను గౌరవిస్తాను, ఎవరు వారిని తిరస్కరిస్తాడో వాడిని నేను తిరస్కరిస్తాను, ధర్మ పద్ధతిలో నా ప్రియతముడు కావాలి అంటే అటువంటి విప్రోత్తములను సేవించాలి. యమకంకరులు గోవులను వైష్ణవోత్తములను విప్రోత్తములను హింసించే వాళ్ళని బాధ పెట్టేవాళ్ళని తిరస్కరించే వారిని అతి భయంకరమైన నరకంలోకి తీసుకెళ్ళి ఆ నరకాలలో నానా రకాల బాధలకు గురి చేస్తారు. నాకు ఎవడు ప్రీతిపాత్రుడు అంటే మీలాంటి ఉత్తములను గౌరవించాలి. ధరణిసురోత్తముల్ బహువిధంబుల తమ్ము పరాభవించిన దరహసితాశ్యులై అతి ముదంబున నెత్తలు పూజ చేయుచున్ సరసవతో విలాసముల సన్నుతి చేయుచు తండ్రినాత్మదుల్ కరమును రక్తి పిల్చుగతిగై కొన్ని పిలిచిన వారు నాశములు. బాగా చదువుకున్న జ్ఞాని అయినటువంటి పండితులు తమల్ని పరాభవించినా బాధపడకూడదు. అర్రె నన్ను గురించి వ్యంగ్యంగా అన్నాడేమో, నన్ను తిట్టాడేమో అని బాధపడకూడదు. ఎందుకంటే జ్ఞానాన్ని బోధించేటటువంటి సద్గురుత్వము లేని పండితులు ఉన్న విషయాన్ని చెబుతారు. అంచేత తమ్ము పరాభవించిన తమలో ఒక నిజంగా అవమానించినా కావాలని దరహసితాస్యులే నవ్వాలట. ఏయ్, నువ్వేం పండితుండను కుట్టావా, నన్ను అవమానిస్తావా, జాగ్రత్త అన్నాడు అనుకోండి, వెంటనే వాడు భ్రష్టుడే నరకంలో కూలిపోతాడు. అంచేత అవమానించిన చిరునవ్వు నవ్వుతూ నిత్తరూ పూజ చేస్తూ ఉండేవాడు ఉన్నాడే వాడు జ్ఞాని అవుతాడు. పైగాట తనను అవమానించిన పండితుడిని కూడా సరస వచో విలాసముల సన్నుతి చేయుచు, మంచి మాటలతో అయ్యా నేను మీ కోపం తెప్పించానా, నా దోషాన్ని నేను పరిహరించుకుంటాను, నన్ను అనుగ్రహించండి అని ఎవడంటాడో అటువంటి వాడిని నేను సేవిస్తాను. తండ్రి కుమారుల్ని ఎంత కోపం వచ్చినా చచ్చిపోండి అని తిడతాడు ఒక్కోసారి కోపం వచ్చి, అలా తిట్టినా వాడికి ఏం కాదట. ఎందుకంటే తండ్రి నిజంగా చచ్చిపోమంటాడా, వరే చంపేస్తానన్నాడట తండ్రి. చంపేస్తానండి ప్రతి తండ్రి అన్నమాట నిజమైతే ఈ లోకంలో ఒక్క పిల్లాడు మిగలడు, ఏ ఇల్లు శూన్యంగా ఉంటుంది. కాబట్టి తండ్రి కేవలము పిల్లవాడి చేష్టలకు ఆగ్రహించి వాడిని దారిలో పెట్టడానికి మాత్రమే అలా పలుకుతాడు తప్ప నిజానికి ఆయన పొరపాటును కూడా మనస్ఫూర్తిగా చచ్చిపోమ్మని తిట్టడు. ఒక ఆవిడ పాపం చాలా కష్టపడింది, డబ్బు సంపాదించింది, భర్త పోయాక ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పులు చేసిందిట. వాడు ఆవిడేమో మీ ఇల్లు అమ్మే నీకు డబ్బిస్తానట, ఇల్లు అమ్మనరా పొరపాటున అంది ఆవిడ. సరే అప్పిస్తానని చెప్పి 5,000 రూపాయలు అప్పించి 5,000 రూపాయలకి చక్ర వడ్డీలు ఆ వడ్డీలు ఈ వడ్డీలు వేసి 5,00,000 రూపాయలు ఇల్లు కాస్త తన పరం చేసుకోవాలని ప్రయత్నించాట వాడు. ఓ రోజున వాడు ఈ పాత లెక్కలని నానా దొంగ లెక్కలు తయారు చేసి ఆ పత్రం పుచ్చుకొని ఆ ముసలావిడ ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసుకుందాం ఏదో రకంగానే కుటిల బుద్ధితో బయలుదేరాడు ఆవిడింటికి. ఎంతలో వీడు 2 అడుగులు ఇల్లు దాటి వెళ్ళాడు, లేదో భయంకరమైన ఆకారం కనపడింది. వీడికి ఒడుకొచ్చింది, ఎవరు బాబు నువ్వు అన్నట్ట. నేను బ్రహ్మరాక్షసుడు అన్నట్టు వాడు. ఓరి నాయన అందుకెంత ఉన్నావు, 6 తాడి చెట్ల పడగన నన్నేం చేయవు కదా అన్నట్ట. అబ్బే నేను ఎవరిని ఏం చేయలేను, నాకు ఆహారం ఒక విచిత్రమైన నియమం అన్నట్ట. ఏమిటి ఆహారం అంటే ఎవరైనా మనస్ఫూర్తిగా నిన్ను దయ్యం తినాలేక రాక్షసుడు ఇంకా నువ్వు చచ్చిపో అని తిడితే, మనస్ఫూర్తిగా తిడితే వాళ్ళని తింటాడు వాడు, లేదా తినలేట. అది వాడి బలహీనత. తిట్టేవాడు మనస్ఫూర్తిగా తిట్టాలి. ఏ తంటి బాబు గారికి కోపం వచ్చింది అనుకోండి, ఎవరే నేను దయ్యవెత్తి వెళ్ళాలని పక్కవాడిని అన్నాడు కోపం వచ్చి, అప్పుడు వాడిని ఎత్తుకుపోయి వాడిని తిరేస్తాట, లేకపోతే తినలేడు. సరే అయితే బలే ఉంది, అయితే నన్ను నువ్వు మింగవు కదా అని చెప్పి ఈ వ్యాపారి బయలుదేరాడు. రాక్షసుడు ఇతను కూడా బయలుదేరాట. ఇద్దరు కొంత దూరం వెళ్ళాక ఓ చోట చూస్తే ఓ భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. అందులో భార్య కోపం వచ్చి భర్తని నువ్వు అర్ధాంతరంగా చచ్చిపోమని తిట్టిందిట. ఓహో, ఆ భార్య కోపం వచ్చింది భర్తని అర్ధాంతరంగా చచ్చిపోమంటుంది, కాబట్టి నువ్వు తినేయి అన్నట్టు వ్యాపార రాక్షసుని. ఆవిడ నిజంగా మనస్ఫూర్తిగా తిట్టడంలా కోపం వచ్చేదో అలా అంది, కానీ నిజంగా కనుక ఆవిడ తిడితే ఆవిడ భరించగలరా? భర్త చస్తే భరించలేదు, కేవలం కోపం వచ్చినప్పుడు తిడుతోంది. ఇలా ప్రతి భార్య భర్తలు తెల్లారిస్తే 100 సార్లు తిట్టుకుంటారు, తిట్టుకున్న వాళ్ళందరినీ నేను తినేస్తానా? ఆవిడ మనస్ఫూర్తిగా తిట్టడం లేదు, నేను తిన్నట్టు రాక్షసుడు. ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఓ తల్లి కొడుకుని కోపం వచ్చి తిడుతుందట, నిన్ను పిశాచమింగయ్యా అందిట. ఓహో భలే ఉంది, పిశాచమింగయ్యా అని తల్లి కొడుకునింది. వెళ్ళి ఆ కొడుకుని లటుక్కుని రొట్టె వేసేసుకో గులాబ్ జామ్ మింగినట్టుగా. అనగానే అబ్బెబ్బే ఈ తల్లి కూడా మనస్ఫూర్తిగా తిట్టలేదు ఆ కొడుకుని, ఏదో కోపం వచ్చి తిట్టింది, నేను తినలేను అన్నట్టు బ్రహ్మరాక్షసుడు. సరే ఇద్దరూ కలిసి ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళారు. ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా నీకు 5,000 ఇచ్చాను, ఇప్పటికి 5,00,000 అయింది వడ్డీతోటి, 6 నెలల క్రితం 5,000 ఇచ్చాను, 5,00,000 అయింది ఇప్పటికి, 6 నెలల్లో 5,000 5,00,000 అయిందిట. అలాంటిది ఏమైనా ఉంటే బాగుండేరు, ఇల్లు వెంటనే కొనుక్కుందును. 5 లక్షల రూపాయలు అయిపోయింది, నీ ఇల్లు ఖాళీ చేసే అన్నట్ట. ఓరి నిన్ను బ్రహ్మ రాక్షసుడు ఇంకయ్య దుర్మారు కూడా, నాకు 5 లక్షలు అంటావా, నీ సంగతి చూస్తాను లోపలికడి చీపురు కట్టుకుని వాడు బయటకు వచ్చేసరికి ఈ వ్యాపారి కనపడలేదట. ఏమైపోయాడు వీడు, ఇప్పుడేగా కనపడ్డాడు అనుకుని ఆ ముసలావుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందట. వాడు ఏమయ్యాడో మీకు నేను చెప్పక్కర్లా. ఆ ముసలావుడు మనస్ఫూర్తి అంది కనుక టక్కును మింగి పారేశాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ఏదైనా సరే జ్ఞాని అయిన పండితుడు మనస్ఫూర్తిగా తిట్టడు. అందువల్ల జ్ఞాని అయిన మా పండితుడు తనను తిట్టినప్పటికీ తన బాగును కోరి తిడతాడు కనుక అటువంటి వాణ్ణి ప్రేమగా ఆదరించాలి. తండ్రి కుమారుణ్ణి తిట్టినా ఆ కుమారుడు తండ్రి చావును కోరుకోకుండా తండ్రి బాగుండాలనే కోరుకుంటాడు. ఇదిగో పండితులు భక్తులకు ఇచ్చే ఉపకారం అటువంటిది, వారి ఆగ్రహం కూడా అటువంటిది. మీరు మహాజ్ఞానులు, మీరు కోపగించారే జీవిజీల మీద, అది వాళ్ళకి శాపం కాదు, గొప్ప మోక్ష మార్గం, వాళ్ళని అనుగ్రహించడంతో సమానం. ఈ దెబ్బతో వాళ్ళ అహంకారాలు పాపాలు అడిగిపోతాయి. నేను ఎవరికి అమ్ముడుపోతానో తెలుసా, 1 లక్ష రూపాయలతో నాకు నివేదనలు చేస్తే అమ్ముడుపోను, ఎన్నెన్నో వైభోగములు ఇచ్చినా అమ్ముడుపోను, పొద్దునుంచి సాయంకాలం దాకా ఏకమిగిన 1 కోటి సార్లు వాసుదేవ నామం చేసినా నేను అమ్ముడుపోను. కానీ ఏ పండితుడైనా సరే తనను తిట్టినప్పటికీ చిరునవ్వు నవ్వుతూ ఆ పండితుడిని సేవించేవాడు ఉన్నాడే, అటువంటి అనఘ చరిత్రుల కనయము ప్రియతముడు నగుచు అమ్ముడు వోదు, అటువంటి పండితులకు నేను అమ్ముడుపోతాను అన్నట్టు. అంచేత పండితుడు తిట్టాడని మీరు ఎప్పుడూ కోపగించకూడదు, వాడు తిట్టడం కూడా మన భాగ్యమే పొమ్మన్నారు. అటువంటి వాళ్ళ మీద ఆగ్రహించకుండా ఉంటే వాళ్ళకి నేను అమ్ముడిపోయి ఆ ఇంట ఊడిగం సేవ చేస్తాను. నాయనలారా, సనక సనందులాదురారా, నా ప్రేమతత్వం మీకు చెప్పాలి అంటే ఉదాహరణ, మును నన్ను భృగువు తన్నిన కనలక పరితోషయుక్తి కైకొంటి గదే. మునుపు ఒకసారి భృగు మహర్షి వచ్చాడు, వచ్చి నన్ను గుండెల మీద తన్నాడు. నేను కోపగించానా? నన్ను తన్నిన భృగు మహర్షిని భస్మం అయిపో అంటే భస్మం అయిపోడా? అయిపోమ్మన్నా? అవ్వలేదు, అలా తిట్టలేదు. దానివల్ల లక్ష్మీదేవి నన్ను వదిలేసింది. కలియుగాంతం వరకు భూలోకంలో కృతయుగంలో తన్నట్టు భృగు, కృతయుగ ప్రారంభంలో కలియుగాంతం వరకు భూలోకంలో ఉండిపోయాడు ఆయన. అందువల్ల అది అంత విశేషం జరిగింది. కాబట్టి నాకు పండితుల మీద ఆగ్రహం రాదు, వాళ్ళు తనినా రాదు. ఇంచేతంటే వాళ్ళ చేష్టలు లోకోపకారములు అయి ఉంటాయి, తెలుసున్నటువంటి వాళ్ళు కాబట్టి. పొల్లుచున్నా చిత్తమందుల అభిప్రాయం తెలియంగలేక ఉద్వృత్తులగుచూ కనగి మీయానతి గడచిన తద్దోష ఫలము వేరలకు సంప్రాప్తమయ్యే. మునులారా, నా చిత్తమున ఉన్న రీతియు నిట్టిద భూమిపై పుట్టి వేరల చిరకాలమున నా అంతికంబునకును అరుదించునట్లుగా అనుమతింప. వలయునని అమ్ముకుందుండు పలుకుటయును. నాయనలారా, మీ మనస్సు ఎప్పుడూ కూడా నా మీద ఉంటుంది. మీరు నిద్రపోరు, ఆహారాది వాంఛలుండవు, నిరంతరము లేచిన దగ్గర నుంచి ఇక లోకానికి ఏది సూర్యోదయమో ఆ సమయంలో మొదలు పెడతారు, లోకానికి ఏది నిద్రా సమయమో ఆ నిద్రా సమయంలో కూడా మీరు వాసుదేవ అంటూ నా నామస్మరణమే చేస్తారు. నిరంతరము ప్రాణాయామ పరాయణులై యోగులై సమస్త భోగాలు విడిచిపెట్టి నీరోగులై మహాత్యాగులై నా మీద అనురాగులై నన్ను సేవించే మిమ్మల్ని ఈ జీవిజీయులు గ్రహించలేకపోయారు. అమాయకత్వం అంటారు దానిని. ఎవరు భక్తులో, ఎవరు పామరులో, ఎవరు రావచ్చో ఎవరు పోవచ్చో అనేది వైకుంఠంలో నా ద్వారానికి కాపలా ఉంటే తెలియదే వీళ్ళకి. వైకుంఠంలో కాపలా వాళ్ళు అవ్వడం అంటే ఏ స్థాయికి వెడితే వాళ్ళకి ఆ పదవి వస్తుందా, తేలిక వస్తుందా? అంతటి మహోత్తమమైన పదవి చేపట్టి నా వంటి ఆకారం ధరించి ఏది మంచి ఏది చెడు ఏది నిప్పు ఏది బొగ్గో తెలిసిన వారయ్యుండి కూడా మిమ్మల్ని గ్రహించలేకపోవటం అనేది తాత్కాలిక తామస గుణం, శాశ్వతం కాదు. కొద్దిగా కలిగింది పాపం, అదే దురదృష్టం. ఎప్పటితో కర్మయో లేకపోతే నిరంతరం వాసుదేవుని దగ్గర మేము ఉండిపోయామని అహంకారము. ఆ ఫలితం వీళ్ళిప్పుడు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని తిరస్కరించి బాలురని భావించి ధిక్కరించి బెత్తములు అడ్డుపెట్టి ఇప్పుడు పాపం ఇంత శిక్ష అనుభవించారు. అయినా మీరు ఎక్కువ కోపగించక వీళ్ళు కొద్దికాలమే భూలోకంలో ఉండి తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చేటట్లుగా అనుగ్రహించవలసింది. శాశ్వతం చేయకండి దూరం, ఆ దూరము కించిత్ కాలం జరగాలి. వాళ్ళని తొందరగా వెళ్ళి నా లోకానికి వచ్చేలాగా మీరు అనుగ్రహించండి అన్నట్టు ఏం ఎరగనట్టుగా వాసుదేవుడు. అదే ఆయన గొప్పతనం. తన్నిన భృగువు యొక్క కాలే నొక్కిన వాడు ఆయన, వీళ్ళ మీద ఆగ్రహిస్తాడా? భగవంతుడు అంటే అంతే. వెంటనే సనక సనందనాది మహర్షులు అతని మాట విన్నారు, ఆ అమృతం తాగారు. భాషామృతం, భగవంతుని వాక్కులంటే అమృతం, ఆయన కథలంటే అమృతాలు. అయినా ఎందుకో తెలియని రోషం వాళ్ళ మనసులో ఉండిపోయినటువంటి దురదృష్టం. ఎందుకంటే ఈ భగవంతుడు ఇంతసేపు మనతో పలికింది నిజమా, లేకపోతే మన మీద వ్యంగ్యంగా ఇలా తెప్పాడా? మీకు కూడా నేను క్షమార్పణ చెప్పుకుంటాను, మా సేవకులు తప్పు నా తప్పు అంటున్నాడే, కొంపదీసింది కానీ మనల్ని తిట్టలేక ఇలా అంటున్నాడా? వ్యంగ్యమేమో అని భయం కలిగింది. చూసారా, యోగం కాకపోతే భగవంతుడు మళ్ళీ వ్యంగ్యాలు పలుకుతాడా? ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడే. ఆయన వ్యంగ్యంగా పలికాడేమో అని మనసులో బెంగ కలిగింది. అప్పుడు మునివరుల్ తమ చిత్తముల తృప్తి పొందక పంకజాతాక్షుడు పలికినట్టి పరిమిత బహుళార్థ దురవగాహములను విస్ఫురత్ అమృత తుల్య మాధుర్య సుగుణ సమన్వితములు వినిర్గత శబ్ద దోష నిగాయములను అయిన వాక్యములకు ఆత్మల పరితోషమంది. ఏమిటిది, ఈ భగవంతుడు ఇంతసేపు పలికాడే, ఈ మాటల వల్ల మనకి తృప్తి కలగడం లేదు. మాటలు తక్కువ అర్థాలు చాలా ఉన్నాయి అందులో. అందులో మనలో ఉండే కోపాన్ని ఎత్తి పొడిచినట్టు కనిపిస్తోంది. కాదు, పండితోత్తములు తప్పు లేదు, మీ తప్పు లేదని పొగిడినట్టు ఉంది. ఆయన పొగుడుతున్నాడా తెగడుతున్నాడా? ఆ అర్థం అవగాహన కావడం లేదట, దురవగాహం. అంత తేలిక అర్థం కావడంలా. ఇప్పుడు మనం శాపించాం, ఆ శాపం పెట్టడం తప్ప ఉప్ప. అమృత తుల్యమైన మాధుర్య సమన్వితములైన ఆయన వాక్కులు ఎక్కడో కొంచెం కెలుగుతున్నట్టుగా ఉంది హృదయాన్ని వాళ్ళని. తప్పు చేసినవాడికి అలాగే అనిపిస్తుంది, ఎదుటివాడు వచ్చి నువ్వు మంచి పండితుడు అన్నావు అనుకోండి, అంటే నన్ను తిట్టడమా అంటాడు. ఎందుకంటాడో తెలియదు వాడికి, ఆ లోపల ఏదో ఉంది బెంగ అందువల్ల ఎదుటివాడు పొగిడినా తేడినట్టు ఉంటుంది. ఒక్కొక్కప్పుడు భార్యాభర్తలు ఇద్దరు తగాదా పడ్డారు, నాకు తెలియక అక్కడికి వెళ్ళి మాటాత్తిగా వెళ్ళా, ఆయన నా మిత్రుడు అందుకని ఏమయ్యా నీకున్న శాంతం నాకు ఎప్పుడు రావట్లేదన్నాను. అంత పూర్వం వాళ్ళతో తగాదా పడ్డాడు అది నాకు తెలియదు. ఆ పడగ ఒంటి గారు నా మీద లేచాడు అంటే నన్ను తెప్పుకు రావాలి. ఆ తర్వాత అన్నయ్య గారు, మా ఆయన ఇందాకే నన్ను ఒక అరగంట తిట్టాడండి, ఆ టైంలో మీరు వచ్చి మరి శాంత పురుషుడు అంటే ఆయనకి మండిందండి అంది ఆవిడ. నాకేం తెలుస్తాయి అమ్మా ఈ రహస్యాలు, మరి నాకేం ఇవి లేవు కదా అన్నాను కన్న పిశాచాలు. అలా ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క హృదయము అంత పూర్వం జరిగింది తెలియవు, హఠాత్తుగా వెళ్ళేదో అంటాం, అది వ్యంగ్యంగా అనిపించవచ్చు. వీళ్ళంతకు పూర్వమే ఆ జయ విజయులు తిట్టారు చెప్పించారు, ఇప్పుడు సాంగ్ వచ్చి మీరు పండితత్వములు మీరు తిట్టినా ఏమనుకోకూడదు అది ఇది అనేసరికి కొంపదీసి తెప్పుతున్నాడేమో అని అనుమానం వచ్చింది. అందుకని ఓ పక్కన ఆయన మాటలకు ఆనందం కలుగుతోంది, స్వామికి అపరాధం చేసామేమో అననే భయం కలుగుతుంది. ఎంతేదంటే స్వామి యొక్క కాపలా వాళ్ళని తిట్టడం అంటే మాటలు కాదు కదా, సాక్షాత్తు భగవంతుడిని తిట్టినట్టే. శ్రీని మీద కోపం వచ్చి నేను తిట్టానంటే ఆ శ్రీనికి కాదు యజమానితో సమానం. అందువల్ల ఒక్కొక్కప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండాలి వ్యవహారం. మనం ఇక్కడ వాసుదేవుడిని నిందించామా, వాసుదేవుడి కింకరుల్ని నిందించామా, ఈ శాపం పెట్టడం తప్ప ఉప్ప, ఇంత ఆలోచనలో పడిపోయారు. వడయడిప్పుడు
నందించియో తలంప అర్థి నిందించియో మత్కృతైక దండమునకు సంకోచమల్దియో అనుచు సంశయాత్ములగుచు వివేకించి అంతలోన. మనం చేసిన పనికి నందించియో సంతోషించాడా లేదా స్వామి? అర్థి నిందించియో ఒకవేళ మనం చేసిన దానికి ఇండైరెక్ట్ గా తిడుతున్నాడా, రహస్యంగా తిడుతున్నాడా, ఇందులో వ్యంగ్యంగా తిప్పుతున్నాడా? మత్కృతైక దండమునకు సంకోచమందియో, మనం ఇచ్చినటువంటి శాపానికి సంకోచించాడా? ఎందుకు ఇలా పలికాడు అని కాసేపు ఆలోచించగా యోగులు కదండి, నిమిషంలో వాళ్ళ సందేహం పోయిందిట, మనస్సులో తెలిసింది ఈ స్వామి మనల్ని దెప్పలేదు, ఆయన పరమ కరుణా స్వరూపుడు, వ్యంగ్యంగా అనవలసిన అవసరం వచ్చింది, దానికి తిడితే డైరెక్టే, వాళ్ళు ఇండైరెక్ట్ ఉండవు అనుకుని, ఆ నడినాక్ష మా దశ నీకు అత్యద్భుతమైన ప్రేమభావం ఉన్నది, మేమే పొరపాటు పడ్డాము, మా లోపల రజోగుణం ఇందాక వచ్చింది, ఆ గుణం ఇంకా పోక ఇంకా నువ్వు మమ్మల్ని ఏమైనా అంటున్నావేమో అనే భయం కలిగింది. మనలో కోపం ఉన్నప్పుడు ఎదుటివాడు కూడా కోపిష్టి అనిపిస్తుంది, మనలో పాపం ఉంటే ప్రతివాడు పాపి కిందే కనపడతాట. ఎంతసేపు ఏ ఇద్దరు కలవండి, పక్కవాడు మూడోవాడు పాపి అని చెప్పుకుంటా కానీ మూడోవాడు పుణ్యాత్ముడు చెప్పుకునేవాడు తక్కువ మంది ఉంటారట. అదేం విచిత్రం తెలియదు ఈ లోకంలో. ఇద్దరే ఇద్దరు ఉన్నారండి మహానటులు అన్నట్టు ఒకడు, ఇద్దరే ఇద్దరు మహానటులు ఉన్నారు ఈ సృష్టిలో అని ఒక నటుడు నాతో చెప్పిన మాట. ఎవరన్నాను? ఒకటి నేనండి, రెండోది ఎస్సీ రంగారావు అండి, ఆయన పోయాడండి, రెండు నేను మిగిలానన్నాను. ఇంక మిగతా ఎవరు లేరట నటులు మహానటులు, ఆయన ఎస్సీ రంగారావు అట. అలా అనిపిస్తుంది సహజంగా ప్రతివాడికి తానే గొప్పవాడని, పక్క వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళని. అలాంటి భావము కాదు, భగవంతుడు సుస్పష్టంగా ఉన్నదన్నట్టుగా చెప్పాడు అనుకుని పులకీకృతాంగులై ఉత్కలికం హర్షించి నిటల ఘటిత అంజలులై ఆనందపడ్డారు, పులకించారు, స్వామికి పరిపూర్ణమైన కటాక్షం మన మీద ఉన్నది అని గ్రహించారు. ఆ తక్షణం ఏం చేశారట? రెండు చేతులు జోడించి ఇక్కడ నుదుటి దగ్గర చేస్తారట. విష్ణువునకు నమస్కారం చేసేటప్పుడేమో ఇలా నుదుటికి చేర్చి నమస్కరించాలి, వాసుదేవ నమస్కారం. శివుడికి నమస్కారం చేసేటప్పుడు హృదయానికి నమస్కరించాలి. అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఈ వక్షస్థలానికి గుడ్డికాయ ఉన్న వైపు పెట్టి నమస్కారం చేయాలి. ఇది నియమం. ఈ మూడు నియమాలు పెట్టుకున్నటువంటి వాడు సిద్ధి పొందుతాడు అని శాస్త్రం. విష్ణువుకైతే ఇక్కడ నమస్కారం ఇలా పెట్టాలి, శివుడికి సరిగ్గా ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ పెట్టాలి. మనం మనుషులకి చెప్పింది ఇది, దేవతలకు చెప్పింది కదా. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఇలా పెట్టుకున్నాడు కాబట్టి నేను అలా పెట్టుకుంటానంటాడు ఒక ఆయన, అది హనుమంతుడికి, అది మనకు కాదు మానవులకి. అమ్మవారికి అయితే ఎడమ వైపున ఈ వక్షస్థలం గుండెకాయ ఉండే ప్రదేశం ఇక్కడ, ఆ ప్రదేశం దగ్గర రెండు చేతులు చేర్చి నమస్కారం చేయాలి. ఇది నియమం. ఆ ప్రకారంగా వీళ్ళు విష్ణువు గారికి ఎదురుకుండా ఉన్నవాడు రెండు చేతులు నుదుటికి జోడించి నమస్కారం చేశారు, చేసి ఇలా అన్నారట ఆనందంతో, మహాత్మా యోగమాయా ప్రభావంతో ఒక రూపం ధరించి అవతారం ఎత్తి ప్రజలను ఉద్ధరించే మహాపురుషోత్తముడు, ఈ లోకంలో పండితుడు అంటే నీవు, నీ వాక్కులలో ఉండే గంభీరమైన అర్థాలు మేము అర్థం చేసుకోగలమా? ఉత్కర్ష కలిగించావు ఇప్పటి వరకు నీవు పలికిన పలుకులతోటి. నీ రూపము, నీ పలుకు, నీ నామము నిత్య విభూతిని అంటే ఎప్పుడు ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఐశ్వర్యము అంటే రెండు రకాలు, ఒకటి ధన సంపదలు, రెండవది ప్రభుత్వం అధికారం కూడా ఇస్తుంది. ఎందుకంటే నువ్వు జగదీశ్వరుడవు గనక, భగవంతుడవు, అనఘుడవు, పుణ్యాత్ముడు అంటే నువ్వే, మిగతా వాళ్ళని ఊరికే పుణ్యాత్ముడు అంటున్నావు కానీ ఎంత పుణ్యాత్ముడైనా అంత ఎంత పాపం ఉంటుంది. ప్రతివాడు పూర్తిగా పుణ్యాత్ముడు అయితే మన ఎదురుగుండా ఎక్కడ కనపడతాడు? ఇక్కడ కనపడ్డు. కాస్త ఎక్కువ పుణ్యం చేస్తే వాడిని ఆటోమేటిక్గా హై బాబు ఎంత పుణ్యాత్ముడు అండి వీడు అంటాం, ఓ 1000 రూపాయలు ఇస్తే సంతోషం నాబోటి వాడికి, ఓహో పుణ్యాత్ముడు అంటాం. ఇంకోటికి 1 లక్ష ఇస్తే పుణ్యం కలగచ్చు, ఇంకోటికి ఇంకోటి ఇస్తే, వారి వారి ఆ మానసిక స్థితులను బట్టి పుణ్యాత్ములు అంటున్నాం తప్ప పరిపూర్ణ పుణ్యాత్ములు మానవులలో ఉండరు. కానీ అలా పరిపూర్ణమైన పాపం లేని పుణ్యాత్ముడు ఎవరైనా ఉన్నారంటే అది వాసుదేవుడు నీవే. మేము చేసింది నీకు న్యాయం అన్నావు, ఏమో మేము చేసింది తప్పు ఉప్పు మాకేం తెలుస్తాం, నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడే కీలు బొమ్మలం మేము. తోలు బొమ్మలాటవాడు, యంత్రాల బొమ్మలు ఆడించేవాడు, ఆ కీలు ఎడిదిప్పుదే ఈ బొమ్మడు తిరుగుతుంది, నువ్వేమో ఆడించేవాడివి, ఆడే తోలు బొమ్మలం మేము, ఇదిగో ఈ తోలుతో కూడిన బొమ్మలం మేము.
దేవగణాళికెల్ల పరదేవతలై తన్నరారు నట్టి విప్రావళికాత్మనాయకుడవై పెను పొందిన నీవు ఈ ధరా దేవతలెల్ల ఎన్న అధిదేవతలైరట ఎట్టి చోద్యమో దేవా సమస్త పావన సుధీజనతావన విశ్వభావన.
దేవతలు బ్రహ్మాదులు ఎప్పుడు నీ స్తోత్రం చేస్తారు. అందరికీ నువ్వు పరదేవత, పరదేవతలకే పరదేవతను. అటువంటి నీవు పండితోత్తములందరూ నీకు దేవతలని, బ్రాహ్మణోత్తములు నీకు దేవతలని, వారి పాదధూళి నువ్వు ధరిస్తానని అన్నావు. అదొక చోద్యం, ఆశ్చర్యం. నీ లీలలేమిటో, నీ మాయలేమిటో ఎవడు గ్రహించగలడు? సమస్త పావనుడు, అందరినీ పవిత్రులు చేస్తావు. సుధీ జనతావన, జ్ఞాను ధి అంటే బుద్ధి, సుధి అంటే మంచి బుద్ధి, గొప్ప జ్ఞానము కలిగిన జనులను రక్షించేవాడి విశ్వభావనుడవును. అటువంటి నీకు నమస్కారం. ఓ కమలాక్ష, నీ వల్ల ధర్మం అనేది ఆవిర్భవించింది. ఈ ధర్మము ప్రజలందరికీ అందించావు. నీ వందించిన ఈ ధర్మాన్ని ప్రజలు స్వీకరించి ఆచరిస్తే, స్వీకరించారు కానీ ఆచరిస్తే, అటువంటి వాళ్ళను సురక్షతో నువ్వు కాపాడతావు, రక్షిస్తావు. నీవు వాళ్ళకి స్థిరమైన ఐశ్వర్యం ఇస్తావు. నీవు ఈశ్వరుడు, నిర్వికారం, అంటే వికారాలు లేవు నీవు. అటువంటి తత్వస్వరూపుడమైన నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తే చాలు, నీవిచ్చిన ధర్మాన్ని నెరవేరిస్తే చాలు. అటువంటి ధర్మాత్మలకు పొరపాటున కూడా నిరయము, నరకం ఉండదు. నీ రూపము ఏ రూపము అంటే ఇంద్రియములకు అతీతమైన రూపం, అది గోప్యం. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా నిన్ను మనస్సులో ఊహిస్తారు. ఆ ఊహించిన వారికి ఆ రూపంతో దర్శనమిస్తావు. అసలు నీ రూపం అంటూ నీకు ఉంటేగా ఫలానా రూపంతో ఉండడానికి. అటువంటి గోప్య స్వరూపుడమైన నిన్ను వేదములే గ్రహించలేవట. మేమేం గ్రహిస్తాం? బాలురం. ఓ కృపామయలోచన, పాపమోచన మమ్మల్ని అనుగ్రహించు. ఎవని సమగ్రమైన అనుగ్రహాన్ని ఏ మానవుడైనా పరిగ్రహిస్తే చాలు సమస్తమైన శుభాలు పొందుతాడు. అటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని నిన్ను చూచాం మేము. ఏ జన్మలో పుణ్యమో.
నిస్పృహ మతులై మునీశ్వరులు మృత్యు భయం పాతువెట్టి సమ్మహిత వివేకశాలి గుణమండన నీకిల అంజసత్పరిగ్రహం అది ఎట్టి చోద్యము జగత్ పరిపాలన నిత్యకేళన.
ప్రభో, మునీశ్వరులు కొందరు నిస్పృహులై, అంటే ఏ వస్తువు మీద వ్యామోహం లేని వారే, మృత్యుభయాన్ని విడిచిపెట్టి నిన్ను సేవిస్తూ ఉంటారట. ఎందుకు మానవుడు ఈ భౌతిక సుఖాల వెంట పడతాడంటే, ఏమో రేపు ఎలా ఉంటుందో, ముసలితనంలో కోరికలు తీర్చుకుందామంటే అప్పుడు కుదురుతాయా, అరుగుతుందా, భోగాలు అనుభవించగలమా, ఈ ఉన్న 4 రోజులు యవ్వనంలోనే సమస్త సుఖాలు అనుభవించాలనే కోరికతోటి, మృత్యు మీద ఉండే భయంతో బాల్య కౌమార యౌవనాదులలో అధికంగా భోగలాలసుడై నిద్రలోనునై ఉంటారు, ఆగ్రహాదులకు లోనవుతారు. క్రమేపీ ముసలితనం వచ్చేసరికి కొంతమందికి జ్ఞానం కలిగి ఎంతకాలం ఉన్నా ఒకటి రేపు మృత్యువు తప్పదనే భయం అప్పుడు ఇంకొంచెం పెరిగి అప్పుడు ధర్మ కార్యక్రమాల్లోకి అడుగు పెడతారు. మరి కొంతమంది వాళ్ళ పూర్వజన్మ దురదృష్టం ఏంటో చచ్చేదాకా భగవంతుడు గుర్తుకురాడు వాళ్ళకి, వాళ్ళ కర్మది, వాళ్ళని ఈ సృష్టి ఎవడూ బాగుచేయలేడు. కానీ ఎప్పుడూ మృత్యువు దగ్గరకు వచ్చే ముందు ఆనాడు భగవంతుడు గుర్తుకొస్తే ఉపయోగమే ఉన్నది? అందువల్ల సజ్జనులు ఆబాల్యం నుంచి, ఇంతప్పటి నుంచి వాళ్ళకి ఏదో పూర్వజన్మలో మహత్తరమైన పుణ్యం ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే. అంచేత ఆ చిన్నప్పటి నుంచి నీ మీద, నీ కథల మీద, నీ పురాణాదుల మీద ఆసక్తి కలుగుతుంది. అటువంటి వాళ్ళకి అసలు మృత్యుభయం ఎందుకు ఉంటుంది? మృత్యుభయాన్ని తొలగిదోస్తారు. వాళ్లే వివేకశాలురు, వాళ్లే మునీశ్వరులు. అంటే మునీశ్వరులు అంటే అడిగికెళ్ళి తపస్సు చేస్తే అక్కర్లా, ఇలా నిరంతరం కొంతకాలం వెళ్ళి ఇందులో సారం గ్రహిస్తే వాళ్ళు కూడా మునీశ్వరులే. అదిగో అటువంటి వారిని అనుగ్రహించే నీవు పెద్ద పెద్ద వాళ్ళను కూడా అనుగ్రహించవట. కేవలం నిరంతరం నీవే ఆసక్తి కలిగిన వాళ్ళని తొందరగా గౌరవిస్తావట. ఎప్పుడో అడవికి వెళ్ళి ముక్కు ముసుగు తపస్సు చేసుకుంటే హఠాత్తుగా వాళ్ళని అనుగ్రహించవట. ఇదో చోద్యం. నిత్యం సంసారంలో అన్ని పనులు చేసుకుంటూ ఏ పని చేసినా వాసుదేవార్పణ వస్తువు పరబ్రహ్మార్పణ వస్తువు అని నీకు సమర్పించేవాడు వాడు మహాయోగి అంటే. అడుగుకెళ్ళి ముక్కు మూసుకున్నంత మాత్రం చేత యోగి కాడు. అలా నిత్యం సంసారంలో ఉండి కూడా కర్మ ఫలితం నీకు అర్పించే యోగులను నువ్వు అనుగ్రహిస్తావు. అటువంటి నీకు నమస్కారం. సతతంబు నర్థార్థి జన శిరోలంకార పదరేణు ఒలుగల పద్మనేడు. లక్ష్మి అంటే ఎవరు? ఎక్కడెక్కడి మనుషులు కూడా నువ్వు లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ అమ్మ లక్ష్మి ఉంటే కావాలని కోరుకుంటారు. అంతలా కోరుకుంటారు లక్ష్మీదేవిని అంటే. ఆవిడ లేకపోతే క్షణం ఉండలేరు. డబ్బు 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 అంటూ ఉంటారు. ఈ డబ్బు లేకపోతే డబ్బుకు కొరగాకుండా పోతారు మానవులు. అలా నిరంతరము ప్రతి ఒక్కడూ ఎంత నీచుడైనా కోరుకునేటటువంటి వస్తువు లక్ష్మి. అటువంటి లక్ష్మి అందరూ తనను కోరుకుంటే తానన్నీ విడిచిపెట్టి నీ పాదాల దగ్గర నుండి ఒత్తుతోంది. అక్కడ తెలుస్తున్నది నీ గొప్పతనం. లక్ష్మిట తనని కావాలని కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళదట. తన స్వామిని ఎవరు కోరుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కావాలని మకాం పెడుతుందట. అది రహస్యం. వాడి దగ్గర అమ్మవారు అయ్యవారు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది అన్నమాట ఆవిడ యొక్క లక్షణం. కాబట్టి అసలు నిరంతరం ఎప్పుడు విడిచిపెట్టిన ఐశ్వర్యంతో సుఖంగా ఉండాలి అని ఎవడైనా కోరుకుంటే నీ నామస్మరణం చేయాలి, నిన్ను పట్టుకోవాలి. అప్పుడు నీ వెంట ఆవిడ వస్తుంది. మీ ఇద్దరిని సమానంగా చూడాలి. నాకు లక్ష్మి ఉంటే చాలు, ఆయన అక్కర్లేదు అనుకున్నవాడు అజ్ఞాని. నా స్వామి ఉంటే చాలు, ఆవిడ వద్దన్న వాడు అజ్ఞాని. అలాంటి ఏకైక స్వరూపులైన శక్తి పురుషులు, ప్రకృతి పురుషులైన మీ లక్ష్మీనారాయణుల యొక్క దివ్య మంగళ విగ్రహాలు మాకు బ్రహ్మానందం కలిగిస్తాయి. ఆ ఇద్దరు కలిస్తే మీరు నీ వక్షస్థలం మీద లక్ష్మితో నువ్వు కలిసి కనిపిస్తే ఆ మహిమే మహిమ. తం మహిమంబు చిత్రమరయ్య చిరశుభాకార ఇందిరా చిత్తచోర. అసలు నీ మహిమ వేరు, మీ ఇద్దరు కనిపిస్తే ఆ కనపడిన వాడి యొక్క జాతకమే వేరు. చిరము ఎప్పుడు శుభాన్నిచ్చేవో మహాపురుషోత్తముడా. ఇక్కడ లక్ష్మీదేవి ప్రసక్తి వచ్చింది కనుక ఇందిరా చిత్తచోర అన్నట్ట. లక్ష్మీ వల్లభ అంటే లక్ష్మి యొక్క మనస్సును హరించిన వాడా. అటువంటి నీకు నమస్కారం. చిరభాగ్యోదయ దేవదేవ లలిత శ్రీవత్స లక్ష్మాంగ ఈవర విప్రానుపదైక పుణ్యరజమే వర్ణింప నీవే నికాభరణం వంటివి సర్వలోకులకు విప్రశ్రేణి మహాత్మ్యము ఈ మెరుగల్ చెప్పుటకై ధరించితి గదా. ఎన్నన్ పునీతాకృతి. మహాత్మ ఎన్నో జన్మలలో చేసిన పుణ్య ఫలితంగా నువ్వు మాకు దర్శనమిచ్చావు. దేవదేవ అతి పవిత్రమైన లలిత లలితమైన మృదువైన వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ధరించి ఓ పక్కన లక్ష్మీదేవిని ధరించి కనిపించే ఓ పరమాత్ముడా, మాలాంటి విప్రోత్తముల యొక్క పాదరజము నీ శిరస్సుకి నీ ఒంటికి ఆభరణం అన్నావు. ఏదో మమ్మల్ని అనుగ్రహించడానికి అలా అన్నావు కానీ నీకు ఎవరు సాటయ్యా మహానుభవ? జరిగిన దాటిలో ఏదైనా దోషముంటే మమ్మల్ని అనుగ్రహించు. ధర్మమూర్తివి, జగత్తుకి కర్తవి. నీవు ఎవరిని కాపాడాలో వాళ్ళని కాపాడతావు. ఎవరు ధర్మ మార్గంలో పెడతారో, ఎవరు సన్మార్గంలో పెడతారో వాళ్ళని రక్షిస్తావు. ఎవడు అధర్మాన్ని అసన్మార్గాన్ని అవలంబిస్తాడో వాళ్ళని దండిస్తావు. ధర్మఘాతుకులను దండించడం, ధర్మ రక్షకులను రక్షించడం నీ కర్తవ్యం. అటువంటి నీవు వినయంగా పెరిగావంటే అసలు ఆశ్చర్యంగా ఉంది నీ వినయ వాక్యాలకు. అందుకే నువ్వు భగవంతుడు అయ్యావు. భగవంతుడు కాబట్టే నువ్వు వినయంగా పలికవు, మా తప్పులు క్షమించగలిగావు. నీకు ఒకవేళ వినయంగా పలికితే చాలా మంది అనుకుంటారు భగవంతుడు ఇంత వినయంగా పలికాడు ఏమిటి, ఆయనకి తక్కువ కదా, అంత గొప్పవాడు ఇంత వినయంగా ఉన్నాడేమిటి అని. అవి వినయంగా ఉన్నంత వార్త చేత గొప్పవాడికి నష్టమేం లేదు. కాలినడకలు వచ్చినంత వార్త చేత నా యొక్క లక్షణానికి ఎలా అయితే భంగం కలగదో అలాగే భగవంతుడి విషయంలో చెప్పాడు, వినయంబులు వలికిన ప్రాభవహ అని యోగుని తలంచేది. వినయంగా ఉన్నంత మాత్రం చేత ఆ గౌరవం తగ్గిపోతుందా? అది అజ్ఞానం, తగ్గదు. ఎందుకంటే విశ్వమున కెల్ల కర్తవు విశ్వ నిధివి విశ్వ సంరక్షకుండ వై వెలయు నీవు కడగి ప్రాభవహాన్ని ఎక్కడిది తలప వినయములు నీకు లీలలై వెలయుగా. విశ్వమునకు నీవు కర్తవి, విశ్వమంతా నీలో ఉంది, విశ్వాన్ని రక్షిస్తావు. అంటే పుట్టించడం పెంచడం నాశనం చేయడం నీవుంతు. అంటే ఈ విశ్వమంతా నీవేనప్పుడు నువ్వు ఇతరులకు వినయం చూపించడం ఏమిటి, ఇతరులు నీ మీద భక్తి చూపించడం ఏంటి, అంతా ఉత్తి మాట. అసలు నీకు వైభవం ఎప్పుడూ నశించడం లేదు, అదొక భ్రమ మాకు కలిగిస్తుంది. వినయం నీకు ఒక లీల, ఇదంతా నీ ఆట. అటువంటి నీకు వైభవ హాని లేదు. ఎవడైనా నిన్ను తిట్టుకుంటే నీ పరుగు పోవడానికి, నీ పరుగు ఏమైనా మంచినీళ్ళు కొండ పగిలిపోతే ఆ నీళ్లు నేల మీద ఒలిగిపోవటానికి, జగత్తంతా నీదే గనక ఒకడు తిట్టినంత మాత్రము చేత నీకేమీ ప్రాభవ హాని రాదు. ఇతరులతో వినయంగా ఉన్నంత మాత్రం చేత నీకు వచ్చే నష్టము లేదు. మునులమైన మమ్మల్ని అతి మోదంతో సత్కరించావు. ఇది సజ్జనులను రక్షించడం అనే విషయం లోకానికి తెలియజేయడానికి. అయినా మహాత్మా, మీ జేబీజీలకు ఒకటి విన్నవిస్తాం. మేమేదైనా శపించేసాం ఏదో కోపం వచ్చి, ఈ శాపం చాలదు అనుకుంటే ఎక్కువ శిక్ష నువ్వే విధించు, కాదు మీరు వేసిన శిక్ష తప్పు అంటే మొత్తం రక్షించు. వాళ్ళ యొక్క శాపాన్ని తప్పించినా లేక శాపాన్ని పెంచినా అంతా నీది బాధ్యత అన్నాడు. అనగానే కరుణార్ద్ర దృష్టితో, అయ్యో మీరు బాధపడకండి, నేను మీ మీద వాత్సల్యంతో పలికాను అని వాసుదేవుడు వాళ్ళని రక్షించి, ఆ భగవంతుడు పుణ్యాత్ముడు ఇలా అన్నట్ట, మునులారా మీ నోటి వెంబడి వచ్చిన మాట నేను తెప్పచ్చు, కానీ రేపటి నుంచి మునుల హక్కులకి విలువ లేకుండా పోతుంది, అది రహస్యం. అందువల్ల అలా ఎలా చేస్తాను, వీళ్ళు వెంటనే భూలోకానికి పోతారు, అక్కడ రాక్షసులే పుడతారు, మహాభయంకరులవుతారు, లోహ సంగతిలో ఉంటారు. దేవజనావళ్ళి కుపహతిగా వింపుచు దేవతలని చావుదెబ్బలు కొట్టి పీడిస్తారు, నిఖిల భువనములను ముల్లులై పీడిస్తారు, కంటకాలవుతారు. అలా జీవిస్తూ నా మీద ద్వేషం పెట్టుకుంటారు, నా కాపలవాళ్ళు ఇప్పుడు నా నామస్మరణం చేస్తారు. ఇక్కడ భూలోకంలో రాక్షసులు పుట్టాక నన్ను తిట్టడం మొదలెడతారు, తిట్టి 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 నాలో చేరిపోతారు. వాళ్ళు యుద్ధంలో నాతో యుద్ధం చేస్తారు, ఆహవ ముఖమున అతి సాహసమున ఎదిరి ఓరి చక్ర నిశిత ధారాగతి తెగి వచ్చెదరు ఉత్సాహ నెలర్పంగ నాదు సన్నిధి కంతన్. ఘోర యుద్ధంలో నాతో యుద్ధం చేసి పోరాడి సాహసంతో ఒక్కొక్కప్పుడు నా చక్రం వల్ల నా ఆయుధాల వల్ల తెగి తలకాయలు తిరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నా పురం చేరుతారు. అదీ కాకుండా నన్ను వైరంతో వీళ్ళు ఎప్పుడు రాక్షసుల ఏకంగా వైరమే కదా, వైరం వల్ల 24 అవర్స్ నన్ను తిడతారు. అలా తిట్టడం వల్ల నన్ను వైరంబునై నన్ను మనమున్నదల్ల చుట్టను నా సమక్షమున మదానమీక్షింపుతు నీల్గుట అనఘాత్మకులై వసింధురస్వజ్జగతి. వీళ్ళు నన్ను వైరంతో మనస్సులు అస్తమాటు తలుచుకుంటూ వాసుదేవుణ్ణి సంహరిస్తాం, వాసుదేవుణ్ణి నరికివేస్తాం, వాసుదేవుణ్ణి పొడుస్తాం, వాసుదేవుడు విరోధి, వాసుదేవుడు 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 నిరంతరం తిట్టి 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 24 అవర్స్ నన్ను తలుచుకుంటారు. ఈ విధంగా అనయము నన్ను తలుచుకుని నా వల్ల తస్తారు. చచ్చే ముందు నా మొహం చూస్తూ చచ్చిపోతారు కదా, కాబట్టి నాలో ఐక్యమైపోతారు. మళ్ళీ వాళ్ళ యొక్క దివ్యమైన స్థితి పొందుతారు. వినుడిట మీద ఇక ఎన్నటికి పుట్టువు లేదు వీరికి. ఇలా వీరు నా చేతిలో చచ్చిన తర్వాత ఇక వాళ్ళకి పుట్టుక ఉండదు. అయితే ఎన్నిసార్లు పుడతారు అంటే 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు. వీరి కోసం నేను కూడా భూలోకానికి వస్తాను, మీరు చెప్పించింది వాళ్ళనే కాదు వాళ్ళతో పాటు నన్ను కూడాను, మరి వాళ్ళని వెనక్కి తీసుకురావాలిగా, అందుకని నేను వెళ్ళాలి అని చేతను వెళ్ళి వాళ్ళని సంహరిస్తా. ఆ తర్వాత ముమ్మారు అయ్యాక నా దగ్గరకు వస్తారు. ఆ వచ్చిన తర్వాత ఇక వాడు పుట్టదు భూలోకంలో. మీరలు పలికినట్టే నా హృదయంలో మిమ్మల్ని పెట్టుకున్నాను. ఇక మీ మనస్సుల్లో కూడా పాపపు చింతన లేదు, అంచేత మిమ్మల్ని నేను శిక్షించడం అనేది లేదు. మీరు ఉత్తములు, నన్ను ఎప్పుడు తలుచుకుంటారు, ఇంతకంటే గొప్పవాళ్ళు అవ్వండి కొండి. జరిగింది నా సంకల్పం అని గ్రహించండి. అది నాకు ఒక ఖేళ, లీల అదొక హేళ. దీనికి చింత దక్కుడు, దీనికోసం ఇంత లాక్కోవడం పిక్కోవడం అనవసరం అన్నాడు. ఇంతసేపు దీనికోసం నానా బాధ పడిపోతే అయ్యి బాబా తిట్టేశాము తిట్టేశాము, ఎందుకు తిట్టేశాము, ఉపయోగం లేదు. ఒక ఆయన కదులుతున్న రోజులో దూకేశాడు, కాలు విరిగింది. దొక్కుండా ఉంటే బాగుండే, దొక్కుండా ఉంటే బాగుండే, దొక్కుండా ఉంటే బాగుండేది, నా కాలు విరగదంటే దూకేశాడు. ఎన్నిసార్లు అనుకున్నా వెనక్కి వెళ్ళదుగా రైలు. అంచేత అయిపోయిన దాని గురించి ఎక్కువసేపు బాధపడకూడదు. అంచేత దీనికి చింత దక్కుడు సుధీ జన పొంగవులారా, కాబట్టి దీని గురించి బాధపడకండో పండితుల్లారా. జరిగింది ఏదో జరిగింది, జరిగిన దాని గురించి అధికముగా చింతించడు. బుద్ధిమంతుడైన వాడు ఏం జరగాలో ఆలోచిస్తాడు తప్ప జరిగిన దాని గురించి బాధపడ్డ. అప్పుడు ఆ బ్రహ్మదేవుని పుత్రులైన మానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు నలుగురు అనంతిని భావం గ్రహించి తెలివి పొంది ఆయనను పదే పదే స్తుతించి ఆ పాప శోషణుడు ఆర్తజన పోషణ భూషణుడు అయిన కృపాగుణ భూషణుడైన స్వామిని పాదాలంటి నమస్కరించారు. ఆ సన్నకాదులంత పులకాంకురములొత్త బాష్పధారా శుభగాత్రులై ముని శరణ్యవరేండు నగండు దేవతాగ్రేసరు దివ్య మంగళ శరీరము చారుతదీయథామము భాసురలీలదూచి నవపద్మదళాక్షునకుం వినమ్రులై. ఆ సనక సనందనాది మహర్షులు పదే పదే ఆ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని చూచి పులకించి ఉళ్ళంతా గగురు పొడవగా ఆనంద బాష్పధారలు కళ్ళదంబడి కారుతూ ఉండగా మురులకు శరణిచ్చేటటువంటి మహాపురుషోత్తముడు దేవతలందరికీ మూల పురుషుడు దివ్య మంగళ విగ్రహుడు అయిన భగవంతుణ్ణి నారాయణుణ్ణి చూచి పాదాల మీద పడిపోయారు. ఆ పరమేశ్వరుణ్ణి లక్ష్మీవల్లభుణ్ణి స్తుతించారు. ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు, తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. లక్ష్మీధాముడు కూడా జై విజయులకి స్త్రీ మంచికే. ఇప్పటి వరకు అంతో ఇంతో మీలో ఉన్న అహంకృతి అనే దోషం ఉన్నది, ఆ అహంకార దోషం అంతా నశించిపోతుంది. విష్ణు అంతటి వాడి దగ్గర మేము ఉన్నామనే అహంకారం అక్కడ ఉండక కూడా వచ్చింది పాపం. అంటే అది పోయింది దెబ్బతో. మీ అదృష్టం ఇది. మీరేం చేస్తారంటే జరిగిందని బాధపడక తక్షణం భూలోకానికి పండు. మీరు అసురయోని యందని వారితులై జననమంద వలసెను నే దుర్వారబలాఢ్యుడనయ్యును వారి ప్రవచనములెందు. మీరు వెంటనే అసుర కులంలో పుట్టండి, రాక్షసులు అవ్వండి, తప్పదు. నేను మీ శాపం చిటుకుని తప్పించవచ్చు. అయినా ఆ విప్రోత్తముల వాక్కు పాడైపోతుంది, వాళ్ళ శాపానికి విలువ లేకుండా పోతుంది, అది తప్పు. పైగా మీ దోషానికి ఫలితం మీరు అనుభవించకపోతే రేపటి ప్రతివాడు దోషం చేసి క్షమించండి. ఇదో పెద్ద గొడవ వచ్చి పడుతుంది. లాగి గొప్ప మీద కొట్టి సారీ అంటాడు, ఇది ఇబ్బంది వస్తుంది. కాబట్టి చేసిన తప్పుకు అనుభవించండి పండి. పైగా మీరేమి రాక్షసులు పుట్టినంత మాత్రం చేత నాకేం దూరం కారు, మద్విపక్షులరై నాకు శత్రువులు అవుతారు. అదేమిటి స్వామి మీకు శత్రువులు ఎలా బతుకుతా ఉన్నారు వాళ్ళు, అక్కడే ఉంది కిటుకు. నాకు శత్రువులు ఏం చేస్తారు, మీ మదినెప్పుడు నన్ను తలపుతూ వదలక నా చేత చచ్చి వచ్చేదరిటకు నన్ను మనసులో 24 అవర్స్ నిలబెట్టుకుంటారు. అనయము అహర్నిశలు మీ మనస్సులలో నన్నే నిలబెట్టి నన్ను గురించి భావిస్తూ నన్ను తిట్టుకుంటూ 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 చివరికి నా చేతిలో తెస్తారు, చచ్చి ఇక్కడికి వచ్చేస్తారు ఏమంటారు అన్నట్టు. అయ్యయ్యో మిమ్మల్ని తిట్టి ఇక్కడికి రావాలా, నాకు తిట్టడం పొగడం రెండు సమానం అన్నట్టు ఆయన. మానవులకి తిట్టడం పొగడం సమానం కాదు, కానీ ఆయనకి రెండు ఒకటే. భగవంతుడు కదా, ఆయనకేమి రెండు బాధలు లేవట. అంచేత బాధపడకుండా పోండి. పొండని ఆనతిచ్చి హరి పుల్ల సరోరుగ పత్రనేత్రుడు ఆ కండల ముఖ్య దిగ్వర నికాయ కిరీటల సమ్మణి ప్రభా మండిత పీద పాదపీఠుడు రమారమణి మణితోడ ఏగుదే నిండిన వేడుకనే నిజ నిర్మల మందిర పుణ్య భూమికి. ఇక మారు మాట్లాడక భూలోకానికి పొండినాయనలారా అని వారిని ఆనతిచ్చి పంపి ఆ హరి వికసిత పద్మపత్ర నేత్రుడు వేలాది మంది దేవతలు ఇంద్రుడు బ్రహ్మ తన పాదాలకు నమస్కరిస్తూ ఉంటే ఆ నమస్కారాలు స్వీకరించే దివ్య పాదాలు కలిగిన ఆయన లక్ష్మీదేవితో కలిసి తిరిగి తన నిర్మల మందిరంలోకి వెళ్ళిపోయాట. ఏమండి ఈయన ఎంత విచిత్రమో చూసారా? సనక సనందరాజు మహర్షులు శపించగానే వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి లోపల నుంచి బిల్డింగ్లో తాను ముందుకు వచ్చాట బయటికి, వాళ్ళు లోపలికి రాకుండా. చూసారా, సనక సనందనాథులకి దర్శనం ఇవ్వడానికి ఇల్లు వదిలేసి ఆయనే బయటకు వచ్చాడు అనుకుంటాం మనం. ఆయన బయటకు వచ్చింది వాళ్ళ కోసం కాదు, తన కోసంట. ఎందుకని అంటే జైవిజుల్ని శపించాడు ఆయన, వాళ్ళిద్దరు వాళ్ళ నలుగురు. అలా జైవిజుల్ని శపించడంతో వాళ్ళకి వైకుంఠ భవనంలోకి అడుగు పెట్టి అర్హత పోయిందిట. అందుకని వాళ్ళు బిల్డింగ్లోకి అడుగు పెట్టకూడదు, అందుకని ఆయన బయటకు వచ్చాడు. మనం ఇంటికి వచ్చి కాలికి బెల్ల కొడితే ఎందుకు బయటకు వస్తున్నాం? వాడిని లోపలికి రాని ఎవడు పెడతా అని అంటున్నావా అండల్లా? ఆ వచ్చిన వాడు ఎవడో ఏమిటో లేనిపోని గొడవ, అందుకని బయటకు వచ్చి తలకాయ పెట్టి తండ్రి చూసి అప్పుడు వాడిని రానిస్తాం. అందరినీ రానివ్వం. లోపల తాటికి ఎంత తాళం ఉంటుంది, ఆ తాళం తీయకుండానే కొంప తీసుకోడు వచ్చాడు, తుపాకి పుత్తుకొచ్చాడు, కత్తి పుత్తుకొచ్చాడు, అలా అలా చూసి ఎవరు ఏమిటి ఇన్ని ప్రశ్నలు లేచి నానా గందరగోళం చేస్తే కానీ తీయం. అలా కాదు, ఇక్కడ భగవంతుడు శపించిన కారణం చేత వారిలో ఉండే సత్వగుణం పోయింది. అటువంటి వాళ్ళు వైకుంఠ భవనంలోకి అడుగు పెట్టడానికి అర్హత కోల్పోయారు. అక్కడ దాకా వచ్చి బిల్డింగ్ లోపలికి అడుగు పెట్టలేకపోయారు పాప వాళ్ళు. తిరుపతి దాకా వెళ్ళాక ఆలయం తలుపు ఇచ్చారంటే ఎంత బాధ వస్తుందో అలా జరిగింది వాళ్ళకి. నిజానికి స్వామి బయటకు వచ్చాడు అనుకుంటున్నారు, కానీ బిల్డింగ్లోకి రానివ్వలేదు ఆయన. అంత పూర్వం ఎప్పుడూ సరాసరి పానుపు దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసేవారు. కుచేలుండి ఏం చేశాడు, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. వీళ్ళని అలా తీసుకెళ్ళి ఆ రోజు కూర్చోబెట్టకపోవడానికి కారణం ఆనాటి దోషం వాళ్ళలో ఉందట. అది రహస్యం అన్నమాట. భగవంతుడు ఎన్ని విచిత్రాలు, నా భక్తులు కాపలా వాళ్ళు ఏదో అడ్డం కొట్టినంత మాత్రం చేతనే దురాగ్రహంతో శపించారు, అలాగని వాళ్ళని రక్షించాలి. అందుకని వచ్చి తాను బయటకు వచ్చి దర్శనమిచ్చి వాళ్ళ పాపం తొలగించాటే. ఆ పాపం ఉంటే లోపలికి రావడానికి వీల్లేదు. ఆ పాపం ఎలా తొలగింది, తాను బయటకు వచ్చి దర్శనం ఇవ్వడం వల్ల తొలగింది అనమాట. స్నానం చేసిన వెంటనే కుళ్ళిపోయినట్టే ఈ భగవంతుడు బయటికి రావడంతో చూడటం వల్ల వాళ్ళ పాపం తొలగింది, వాళ్ళ పంపేశాడు. మళ్ళీ ఇంకోసారి పెడితే కానీ ఆ లోపలికి వెళ్ళలేరట వాళ్ళు. ఇన్ని రహస్యాలు. ఈ విధంగా వాళ్ళని అటు నుంచి అటు పంపేసి జేవిజీలు కూడా ఇప్పుడు లోపలికి రాలేరు కనుక శాపగ్రస్తులు, వాళ్ళు భవనం దగ్గరికి ఉండలేరు. వాళ్ళని పంపేసి తానొక్కడు లక్ష్మీతో పాటు వచ్చేసాడు. అప్పుడు పాపం శాపం వల్ల నిజతేజోహానిగ జయ విజయులు తరగూలి రపుడు విహ్వలురగుతూ త్రిజగముల స్వర విమానం వ్రజముల హాహారవం భూగ్రంధుగ జలగం. నిజమైన తేజస్సు అంతా పోయింది. విష్ణువు యొక్క తేజస్సు పోయి నల్లగా కుంచుకుపోయారు వాళ్ళు. ఢామని పైనుంచి కిందకి మొత్త కింద పడిపోయారు ఒక్కసారి. ఆకాశంలోంచి మన బీహార్లో ఢామని పడిన విమానంలాగా, దిక్కుమాల పాత విమానంలాగా వీడు కూడా ఢామని పడిపోయారు పైనుంచి కిందకిలా. తేజస్సు పోయింది మరి వాళ్ళంతా పాపం. ఆనాడు వాళ్ళు అలా నేల మీద పడిపోతూ ఉంటే త్రిజగముల ముల్లోకాల్లో కూడా స్వర విమానం వ్రజములు దేవతల యొక్క విమానాలన్నీ హాహాకారాలు చేశాట. వీళ్ళ పడ్డం పడ్డంలో దేవతల విమానాల మీద పడ్డారు. ఆ విమానాలు కూలు నేల మీద పడ్డాయి. అప్పుడు విమానాలే పడ్డాయట. ఈ విధంగా త్రిజగముల స్వర విమానం వ్రజముల హాహారవం, దేవతల విమానాల్లో హాహారవాలు కలరీగాయి. అలా వాళ్ళు పడ్డారు. వాళ్ళే ఆ ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు పెరుగుతున్నారు. ఆ తేజస్సు వల్ల మీరందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయి అని ఎవరు చెప్పారు ఈ ఘట్టం అంతా? దితి గర్భం ధరించగానే ఈ కవల పిల్లలిద్దరూ పెరుగుతూ ఉంటే లోపల భూలోకంలో కంపం వచ్చి నారాకంపరగోళం జరిగింది. అది మర్చిపోకూడదు పాత కదా.
మన ఏం చెప్తాం, అదే మర్చిపోయామండి అనకుండా ఒకసారి గుర్తన్నమాట.
దిది గర్భం ధరించింది భర్తని బతిమాలి. సంధ్యా సమయం ఆవిడ గర్భంలో రాక్షసులు వీళ్ళిద్దరూ పడ్డారు. వీళ్ళ వల్ల భూలోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది. లోకాల్లో పిడుగులు పడ్డాయి, కంపాలు వచ్చాయి, అపశకునాలు వచ్చాయి. ఏమిటి అని దేవతలంతా వెళ్ళి బ్రహ్మను అడిగారు. ఇదంతా బ్రహ్మ చెప్పాడు. వాళ్ళు ఇప్పుడు ఆ దితి గడుపులో పడ్డారు. పడగానే భూకంపాలు వచ్చాయి, నానా గందరగోళం జరిగింది. ఆ జీవిజీవి ఇప్పుడు దితి గడుపులో ఉన్నారు, రేపు పుట్టబోతున్నారు వాళ్ళు తొందరలో. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు హరి రమావల్లభుడు చేసిన కార్యక్రమం. ఆయన వింత, ఆయన్ని నమ్ముకోండి, మీ వికారాలు తొలగుతాయి, ఈ కష్టాలు శాశ్వతం కాదు, మీ మనోరథాలు చేకూరతాయి. తాత్కాలికంగా కష్టాలు తప్పవు ఎవరికైనా సరే అని వనజాసనుడాడి నవిని తద్వృత్తాంత మెరిగి విబుధులు నాకంబునకేగిరి దితి నిజనాథుని మాటలు తలచి అపరితోషము దోడం. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ విషయం చెప్పి మీ దారిని మీరు పొండయా ఇంకేం పర్వాలేదు అన్నాడో వాళ్ళకి తెలుసుకుని, అయ్యయ్యయ్యో ఈ సనక సనందనాథులు మధ్యలో మనకి తెచ్చిపెట్టారు ఉప్పు, వాళ్ళు వాళ్ళు వారే ఉన్నారు, ఇప్పుడు ఈ శాపం వల్ల రాక్షసులు పుడితే ముందు వచ్చేది మన మీద కదా అని బెంగపట్టుకొని దేవతలు, అయినా భగవంతుడు ఉన్నాడు వాసుదేవుడు ఆయనే కాపాడతాడులే అని ధైర్యంతో వెళ్ళిపోయారు. ఇక్కడ దితి గర్భం నానాటికి పెరుగుతోంది. ఒకరోజు రెండు రోజులు కదా, 100 ఏళ్ళు భరించింది ఆవిడ గర్భం.
ఆవిడకి బాగా ఆరోగ్యం ఎక్కువ,
అంచేత 100 సంవత్సరాల పాటు ఆ గర్భం పోసినా బాధ కలగలేదట ఆశ్చర్యం. లోకం మాత్రం నల్లకల్లోనం అయిపోతుంది ఆవిడ వల్ల. ఆవిడ నడిస్తే చాలు భూమి కంపించేదట, ఇళ్ళు పడిపోతూ ఉండేవిట మధ్య మధ్యలో. కొత్తగా ఎప్పటికప్పుడు పిల్లలు చూస్తూ ఉండవలసి వచ్చేది. ఇది ఒక గందరగోళం జరిగింది. కానీ మనస్సుకు మాత్రం సంతోషం లేదు, ఎందుకంటే తన భర్త చెప్పాడుగా వాళ్ళు పుడతారు, చివరికి అందరినీ ఏడిపిస్తారు, విష్ణువు చేతిలో తస్తారు, ఇలాంటి వాళ్ళు పుడుతున్నారనే వెంగ, అనవసరంగా నీ కంగారు పడ్డాను, ఈ దిక్కుమాల కొడుకులు పుడతారనే బాధత లోపల ఉంది. అందువల్ల అపరితోషం అట, సంతోషం లేదు. వీళ్ళు కడుపులో ఉంటేనే ఇంత గందరగోళం ఉంది, భూమి మీద బిల్డింగులు కూలిపోతున్నాయి, వీళ్ళు పుడితే వీళ్ళ కోసం ఎటువంటి భవనాలు చేయించాలి, వీళ్ళకి ఎటువంటి తిండి కావాలి, అష్టవాడు పుట్టినప్పుడు అమ్మా ఆకలి అంటారా ఏడు కొంప తీసి వీళ్ళు, అదేదో సినిమాలో చూపించినట్టుగా వాడు పెంగాణి ప్లేట్లు కూడా తినేస్తారు, టీవీ సెట్లు దిక్కుమాలు గందరగోళం. అలా వీళ్ళు ఏమన్నా ప్రపంచాన్ని వింగేస్తారా, ఈ పుట్టినటువంటి వాళ్ళు దేవతలను ఏమైనా పీడిస్తారా, తద్వారా ఏమవుతుంది అనే బెంగ అని ఈ విధంగా బాధపడుతూ ఉండగా 100 ఏళ్ళు గడిచిందట. ఒక అశుభ ముహూర్తంలో ఆవిడ లోకైక కంటకు లేని ఇద్దరు కుమారులు కన్నదట. సాధారణంగా శుభముహూర్తంలో కన్నది అంటారు, ఈవిడ అవి అశుభ ముహూర్తంలో కన్నది. ఆ స్థాయి వేరు మరి. అవి అవసరంబున వాళ్ళిద్దరు అలా భూమి మీద పడ్డారటండి, నేల మీద ఢామ్మని ఢామ్మని వాళ్ళు పడ్డంతో ఏం జరిగిందంటే ధరణి కంపించే భూమి అంతా ఒడిగిపోయింది. పెద్ద భూకంపం వచ్చేసింది, ఎన్నేళ్ళు కూలిపోయాయి, ఎంతమంది వచ్చిపోయారో తెలియదు. తెల్లారేసరికి కులపర్వతములు వండకే, కులపర్వతాలు పర్వతాలు ఉడికిపోయాట, జలధులు కలంగే సముద్రాలు. నానాగందరగోళం, అల్పపీడనం కాదు అధిక పీడనాలు మొదలయ్యాయి, వాయుగుండాలు నానాగందరగోళం ఏర్పడింది సముద్రాల్లో. తారకావళులు డుల్లే, కొన్ని నక్షత్రాలు ఏకంగా రాలి కింద పడిపోయాయి పాపం. చిన్న చిన్న నక్షత్రాలు, పైరు కూడా లెవిల్లు ఉంటాయి, పెద్ద పెద్ద నక్షత్రాలు బాగానే ఉంటాయి, అశ్విని భరణి కృత్తిగా ఇలాంటివి. మధ్య మధ్యలో పాపం చిన్న చిన్న నక్షత్రాలు ఉంటాయి, పేద నక్షత్రాలు, ఆ పూరి గుడిసి నక్షత్రాలు దారి కింద పడిపోయాడు పాపం. గగన మగలను ఆకాశం పెద్ద పెట్టిన మారుమోత గందరగోళం, మృగ దిక్కరులు దిగ్గజల వణికి కింద పడిపోయాట, కాళ్ళు ఇలా వంచేసేయట, ఏనుగుల కాళ్ళు. దిశల మిడుగురు లెగసే దిక్కుల్లో మెరుపులు మెరుపు మెరుస్తున్నట్టే ఉన్నాయి, పిడుగులు పడుతూనే ఉన్నాయి. పిడుగులు పొడని బడి, ఎన్నో పిడుగులు పడ్డాయట లెక్కలేనని. వడగళ్ళవాన, దరిద్రుడు వెళ్ళికి వడగళ్ళవాన అంటారు, వీడు పుట్టగానే వడగళ్ళవాన పడింది. హోమానల్లంబుల ధూమంబుల డరెను ప్రతికూల వాయువులు బలసివీచే తరువులెల్లడ విట తాటంబులై కూలే
గ్రహ తారకావళి కాంతిమాసే బెరసి ముగుళ్ళు నెత్తురువాన కురిసెను మెరుగులు దశల నిర్మిట్లు గొలిపే సర్భానుడగి అపర్వమున భానుని బట్టే కై కొలి చెమ్మ చీకట్లు పర్వే మనసి కుక్కలు మరిగెను మోరలెత్తి పగలు నక్కలు వాపోయే ఖగముల ఆర్తరవములిచ్చెను దేవతా ప్రతిమలరగే కన్నులను అశ్రుకణములు క్రందుకొనగా యజ్ఞం చేస్తున్నారు ఋషులు ఒక తోట కొంతమంది వీళ్ళిద్దరూ పుట్టారు వెంటనే యజ్ఞంలో పొగ పుట్టిందిట ఆరిపోయి నిప్పు ఆరిపోయిందిట వీడు పడ్డతోటే సాధారణంగా మనకి లోకంలో వీడు కొంపలు అరుపుతాడు అంటాం వీడు పుడితే యజ్ఞంలో అగ్ని అరిపేశారట అది ఆశ్చర్యం పొగ వచ్చిందిట ప్రతికూల వాయువులు అట వ్యతిరేకపు వాయువులు వచ్చాయట కింద ఉన్న వాళ్ళు పైకి ఎగిరిపోవడం మొదట గాలికి పైకి ఎగిరిపోయారట చెట్లు ఎందుకు కొలిపోతున్నాయో తెలియదు వడదరమే డబా 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 అని రాలిపోతున్నాయట చెట్లు గ్రహాలు నక్షత్రాల కాంతి తగ్గిపోయింది మేఘాలు వచ్చేయట ఆకాశంలో కానీ మేఘాలు మామూలు వర్షం కురవకుండా నెత్తురు అని కురిసేయట మెరుపు తీగలు దిక్కుల్లో ఎటు వచ్చినా చుట్టూ మెరుపు తీగలే టా ఢామ్ ఢీమ్ అని మెరిసిపోతున్నాయి ఎందుకు మెరిసిపోతే తెలియదు దిక్కుమాల గొడవ టీవీ కనెక్షన్లు పీకి పారేయాల్సి వచ్చింది సర్భానుడున్నాడే రాహు అకాలంలో వచ్చి సూర్యుడు పట్టుకున్నట్ట అప్పుడు పట్టుకోకూడదు కానీ పట్టుకున్నట్ట గ్రహణం నాడు పట్టుకోవలసిన వాడు ఉత్తర రోజుల్లో పట్టుకున్నాడు వీడు పుట్టగానే దాంతో చిమ్మ చీకట్లు ఆక్రమించింది లోకమంతా కుక్కలు భై భై అంటూ మోరలెత్తి అరుస్తున్నాయి నా స్కూటర్కి చిన్న సీటు ఉంటుంది ముందు ఆ సీటు కాస్త ఎవరు కోసేశారు కోసేశారు మా ఇంటి దగ్గర శుభ్రం కోసేశారు ఎవరు కోసేశారంటే కుక్కలు పీకేసేయండి అన్నాడు ఒక్కర్రాడు వచ్చి కుక్కలు వచ్చి నా సీటు పీకేట మరి ఇప్పుడు ఈ చూస్తూ ఉంటే ఏమో నిజం అనిపిస్తుంది చెప్పలేదు కుక్కలే పీకే మనుషులు పీకారు తెలియదు మరి నా సీటు అంత కమ్మగా ఉంది వాళ్ళకి అలా ఇక్కడ ఈ ఇద్దరు పుట్టగానే జేవీజీలు కుక్కలు మారలెత్తి భయ నరుస్తున్నాయి ఇట పట్ట పగలు నక్కలు వాపోయి పెద్ద పెట్టు అరిచాయి పక్షులు అల్లకల్లోలంతో ఆ చెట్టు మీంచి ఈ చెట్టు మీదకి ఈ చెట్టు మీంచి ఆ చెట్టు మీదకి అబ్బో అరుస్తున్నాయి ఆర్తనాదాలు చేస్తున్నాయి దేవతల యొక్క విగ్రహాలు గుళ్ళల్లో ఉండే విగ్రహాలు పడిపోయాయి పక్కకి పైగా ఆ విగ్రహాల కళ్ళ కూడా నీళ్లు వస్తున్నాయట చిన్న చిన్న విగ్రహాలు ఇలా పడిపోయి ఆశ్చర్యం దేవతా విగ్రహాల కళ్ళ కూడా నీళ్లు వచ్చాయంటే చాలా భయంకరమైన ఉత్పాతం దేవతలకు చాలా కష్టాలు వస్తాయి మనుషులకు కష్టాలు యజ్ఞాలు అయిపోతాయని అర్థం అన్ని వచ్చాయట ఆవులు పాలు తీస్తున్నారు ఆ సమయంలో కొందరు ఆ పాలు బదులుగా నెత్తురు చీము వచ్చేయట గార్ధభరంబు భీషణమయ్యన్ గాడిదలు ఆయ్ ఆయ్ అని అరుస్తున్నాయట సరే కొంతమంది పాడుతూ ఉంటే వేరే గాడిదలు అరవక్కర్లేదు వేరే విషయం ఇక్కడ మాత్రం పాపం గాడిదలు అరుస్తున్నాయి ఏనుగుల యొక్క బలం పోయి మొగ్గిలా పడిపోయేట కింద నీరసంగా లేపాలని అంకుశం పెట్టి పొడుస్తున్న మావటి వాడు లేవలేకపోతున్నాయట పాపం అంత నీరసం అయిపోయి ఏనుగులు కూడా పీరుగులు అయిపోయాయి ఈ గుర్రాలు ఉన్నాయే పాపం అవి పరిగెడుతూ పరిగెడుతూ నువ్వు కాస్త డామని మీద ఉన్నమాట పడగొట్టి పక్కకి పడిపోయాయి గుర్రాలు పడుకో అవి కూడా పడుకుండిపోయాయి పాపం గుహలు రొదలిచ్చే గుహల్లోంచి మారుమోగు శబ్దం వస్తుందట ఎందుకు ఇస్తుందో తెలియదు ప్రతిధ్వని వస్తుంది పాపగ్రహ మిత్రత జల్ది వక్రగతులను సౌమ్య గ్రహములు వర్తించను దుస్సగతి ఏదో అదితి తనూజ సంభవ వేళ పాపగ్రహాలు దుష్టగ్రహాల కూటమి ఏర్పడిందట అంతవరకు సౌమ్యంగా ఉండే మంచి గ్రహాలు కూడా ఈ దుష్టగ్రహాలతో కలిసి భూలోకాన్ని అల్లకల్లోలం చేసేసాయి నిప్పులు గుండం వర్షం కురవడం వంటి దడాత్తగా భయద ప్రక్రియ నట్లు తోచిన మహోత్పాతంబు వీక్షించి సంక్షయ కాలం వనికాని సాధు అననోగ్ర క్రూర దేవాహితోదయ సంక్షోభముగా ఎరుంగక సమస్త ప్రాణి జాతంబులు భయమందిన్ సనకాది యోగి జనముల్ దక్కను బుధేంద్రో అత్యంత భయంకరమైన ఉత్పాతాలు సృష్టిలో కనీ విని ఎరగనవి తల్లుల తరువాలను పిల్లలకి ఇస్తూ ఉంటే అందులోంచి కూడా రక్తం వస్తున్నది ఆశ్చర్యకరంగా
ఇటువంటి మహోత్పాతాలు చూచి భయపడిపోయి ప్రళయం వచ్చిందా అని సాధువులందరూ హడలెత్తిపోయారు. పాపం క్రూరమైన నక్షత్రాల కూటమి ఏర్పడిందా అని కొందరు భయపడ్డారు. దేవతలేమిటి, పాములేమిటి, అన్ని ఒడిగిపోయాయిట. ఈ విధంగా సమస్త ప్రాణిజాతులకి భయం కలిగింది. ఏదో సనక సనందనాది యోగులకు తెలుసు కదా విషయం. అలా తెలుసున్న వాళ్ళు తక్క, తక్కిన వారందరూ కూడా మిక్కిలి భయం పొందారట. ఇంతలో అతి భయంకరాకారులైన ఇద్దరు కుమారులు ఆ నేల మీద క్రమేపీ కనపడ్డారట. పుట్టిన వాళ్ళు ఎంతంత ఉన్నారట, పుట్టడంతో రెండు మూడు ఏనుగులు కలిసి తల ఉన్నాయి, అంతంత పుట్టారట. ఆ తల్లి ఎలా మూసిందో కడుపులో, ఆవిడ అదృష్టవంతురాలు గొప్ప, ఆవిడ బతికింది. వాళ్ళు ఎలా ఉన్నారు, కుల శైలాభ శరీరములు పుట్టిన వెంటనే అలా అలా పెరిగిపోయే వాళ్ళ శరీరాలు. పుట్టడం ఏనుగుల్లో పుట్టారు, ఆ తర్వాత ఇంకా పెరిగారట. పర్వతాలు కుల పర్వతాలు కలిస్తే, అన్ని కలిస్తే ఎంత ఉంటాయి, అంతంత శరీరం. ఆ రాక్షస పుత్రులు ఎలా ఉన్నారు, అత్యుగ్ర దౌర్బల్యమొప్పన మహాబలశాలులు. వాళ్ళు కనుక పొరపాటుని ఇటు తోడు దొల్లితే ఆ కింద ఉండే రాళ్ళు కాస్త పత్తర పత్తర అయిపోతున్నాయి. ఇంకా వేరే అసలు ఈ శనా చట్నీ చేసుకోవడానికి గ్రైండర్లు అక్కర్లా, వాడు చెయ్యేస్తే చాలు పచ్చడే. పదఘట్టునందర చెలింపన్ వాళ్ళ కాళ్ళు ఇలా నేల మీద కొట్టుకుంటే చాలట. చిన్నపిల్లలు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటారు, మామూలుగా మనం చూడడానికి చిన్నపిల్లలు కొట్టుకున్నట్టుగా లేదు, ఏనుగులు వచ్చి దబదబ పోతున్నట్టుగా ఉంది. ఆ కాళ్ళు ఇలా కొట్టుకున్నారు, పొట్టి పొట్టగానే వాళ్ళు కొట్టుకుంటే పదఘట్టునందర చెలింపన్, ఆ పాదఘాతానికి భూమండలం అంతా ఉండిగిపోయి పాతాళానికి సగం దిగిందిట. రత్నకేయూర కుండల కాంచీకట కాంగుళీయక కిరీట సన్న మంజీర నిర్మల కాంతుల్ దులకింపనాత్మరుచిచే మందీకృత అర్కాంశులై. పుట్టి పుట్టడంతో ఒకడి ఒళ్ళంతా బంగారపు కాంతితో ఉన్నది, వాడి ఒళ్ళంతా బంగారమే. వాడికి చెవులకు కుండలాలు, నెత్తికి కిరీటం, పాదాలకు నూపురాలతో పుట్టాడు. ఒళ్ళంతా బంగారం, హిరణ్యము అంటే బంగారం, బంగారంతో పుట్టాడు కనుక వాడు హిరణ్య కసిపుడు అన్నారు. వాడిని పుట్టుకతో బంగారంట, పుట్టుకతో బంగారంతో కదా అని ఒలుచుకుందామని పెడితే వాడు ఒక్కడు కొడితే చచ్చిపోతారట. వాళ్ళు అంతటి భయంకరంగా ఉన్నాడు, పక్కకి అసలు ఎవరు ఎత్తుకోలేరు, అరుదుగా ఉంటారు కొంతమంది అలా. ఆ మధ్యన ఒక ఆసుపత్రిలో చూశారు కుర్రాన్ని, పుట్టగానే ఎత్తుకుందామని పెడితే నా చెయ్యి నెప్పెట్టింది. ఒక్కొక్కళ్ళు అదృష్టం పూర్వజన్మ యోగం, ఒక్కొక్కడేమో పీనుగుల్లో పడతారు, ఒక్కొక్కళ్ళు ఏనుగుల్లో పడతారు. ఏమిటంటే ఏం చెప్పలేదు, ఇదే కర్మయోగం అంటే. వీళ్ళు పుట్టి అటు ఇటు కదులుతుంటే భూమి కంపింపజేశారు. ఆశ్చర్యకరం ఏమిటంటే ఒకటి కళ్ళు బంగారం రంగులో ఉన్నాయి, ఒకటి శరీరం అంతా బంగారంగా ఉంది. బంగార ఆభరణాలతో పుట్టుకుతూ పుట్టారట. ఏదో కర్ణుడు కవచకుండలాలు అంటారు, అలా కాదు, ఆపాద మస్తకం సువర్ణాభరణాలతో పుట్టారట వీళ్ళు. సాధారణంగా రాక్షసులు నల్లని దేహాలతో పుడతారు, కానీ వీళ్ళు ఒంటి మీద ఉండే బంగారం కాంతితోటి సూర్యకాంతిని తగ్గించేశారట, అంత కాంతితో పుట్టారట. అందుకే వాళ్ళకి అంత అందంగా ఉండేవారు. వాళ్ళు బలంగా ఉన్నా, ఏనుగుల్లో ఇంత లావుగా ఉన్నా అదొక అందం. తెల్ల తెల్లగా తల తల బంగారపు కంతులు మెరిసిపోతున్నారు. అప్పుడు ఓహో, ఈ గందరగోళానికి కారణం నాకిద్దరు కమల పిల్లలు పుట్టారు, మై సన్స్ డీరెస్ట్ సన్స్ ఎలా ఉన్నారో చూద్దామని అక్కడికి వచ్చాడు కశ్యప ప్రజాపతి. పాప చూచి ఆ దితి ఏరు నీ కొడుకులేదు, ఏం కొడుకులండి, పిల్లలకి పాలిద్దాం ఎత్తుకుందాం అంటే నాకు భయంగా ఉంది, అలా ఉన్నారు ఏమిటండి బాబుంది, నీ అదృష్టం బాగుంది, అంత గొప్పవాళ్ళు పుట్టారని సంతోషించు, ఆ పుట్టేవాళ్ళు ఏదో నీ కాలు మీద పెడితే నీ కాళ్ళు విరగలేదని సంతోషించు, అదృష్టవంతురాలి నువ్వు అని ఆవిడ ఓదార్చి నా దగ్గరికి వెళ్ళి చూశాట. పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు, కాంతితో పుట్టారు, ఏది రక్తము మొదలైన లక్షణాలు లేవట వాళ్ళ ఒంటి మీద, వాళ్ళకి స్నానం చేయించవలసిన అవసరం లేదు, అంత శుచిగా పుట్టారట వాడు. ఆశ్చర్యం, నిప్పుల్లాగా. అందుకని ఇవి దగ్గరికి వెళ్ళి ఇక స్నానాలు ఏం లేవు, హాయిగా వెళ్ళాట. వీళ్ళు కారణ జన్ములు కనుక ఇంత దర్జాగా ఉన్నారు, వీళ్ళకి పేర్లు పెట్టేస్తాను వెంటనే అన్నట్ట. నామకరణం వెంటనే ఏమిటి, మొట్టమొదట పుట్టిన వాడు ఉన్నాడే, వాడు అసలు కడుపులో ముందు ప్రవేశించాడు కానీ వెనక పుడతాడు. విచిత్రం ఏంటంటే గర్భములు కవల పిల్లలు ముందు ప్రవేశించిన కణమేమో వెనక పుడుతుంది, వెనక ప్రవేశించిన కణం ముందు పుడుతుంది. కాబట్టి ముందు పుట్టినవాడు పెద్దవాడు కాదు నిజానికి, ముందు పుట్టినవాడు చిన్నవాడి కింద లెక్క. అయినా సరే మనం ఏమంటాం, ముందు పుట్టాడు కనుక వీడు పెద్దవాడు అంటాం. అలా ముందు పుట్టినవాడు హిరణ్యకశిపుడు, వెనక పుట్టినవాడు హిరణ్యాక్షుడు, కానీ కడుపులో ముందు ప్రవేశించిన వాడు హిరణ్యాక్షుడు. వాడి కళ్ళు బంగారం రంగులో ఉన్నాయి కనుక అక్షము అంటే కన్ను, కళ్ళు బంగారం రంగులో ఉన్నాయి కనుక హిరణ్యాక్షుడు అంటే బంగారం అంటే కళ్ళు గలవాడు అని పేరెట్టాట ఒకరికి. రెండో వాడు ఒళ్ళంతా నగలతో బంగారం కాంతితో థళక్ థళక్ కను మెరిసిపోతూ పుట్టాడు. వీడికి హిరణ్యకశిపుడు, కశ్యప ప్రజాపతి అయిన నావంశంలో బంగారం రంగుతో ఒరిజినల్ నగలతో పుట్టిన వీడికి హిరణ్యకశిపుడు అని పేరు పెట్టాను. ఈ ఇద్దరు మహాబలవంతులు అవుతారు. కారణ జన్ములను ముందే చెప్పా,
వీళ్ళ ఆయువు కూడా అటువంటిదే విచిత్రం సుమా అనగా, ఆవిడ పోలండి పుట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని కాస్త తాత్కాలిక ఆనందం చెందింది. ఆ తదనంతరం ఏం జరిగిందో,
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.